ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, అసలు ధ్యానం ఎందుకు అని మనం క్రిందటిసారి మాస్టర్ జ్వాలగులు గారు ఇచ్చిన లెటర్స్ ఆన్ ఆకల్ట్ మెడిటేషన్ చదువుకుంటున్నప్పుడు అంతకుముందు లెటర్స్ లో చెప్పినవి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే పరమితత్వము అంటే ఒక లిమిటెడ్ పోర్షన్, లిమిటెడ్ ఏరియా నుంచి అన్లిమిటెడ్. మన దేహం వరకే మన చేతనత్వం పరిమితమై ఉన్నది ప్రస్తుతం. ఈ దేహం వరకే పరిమితం ఉన్న చేతనత్వము దేహం దాటి ఇంకా విస్తరిస్తుందన్నమాట. దేహం దాటి విస్తరించడం అంటే ఏదో చుట్టూ వెలుగు ఏదో వచ్చేస్తుంది అలా కాదు. బాబా గారి చరిత్రలో ఉంటుంది, మీ ఇంటికి నేను అన్నం తినడానికి వస్తాను అంటారు. ఒక వాడి వంట అంతా వండి పెట్టు రెడీగా ఉంచేసరికి ఒక కుక్క దూరి తినబోతుంది, వెంటనే ఆవిడ కొడుతుంది. కొట్టిన తర్వాత పలహారం ఆయన తినలేదు కదా అని చెప్పి తీసుకొస్తే, నీ ఇంటికి వస్తే నన్ను కొడతావా అన్నం తినడానికి వస్తే అంట. అంటే నేను ఎక్కడ కొట్టానంటే చూపిస్తారు వీపు, దెబ్బ ఉంటుంది వీపు మీద. ఎలా తెలిసింది? అదేమిటి స్వామి, నేను కుక్కను కదా కొట్టానంటే కుక్కలో కూడా నేనే ఉన్నా కదా అంట. మన చేతనత్వం వికసించడం అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవాల్లోనూ మన చేతనత్వం ఉన్నది అని మనకు తెలుస్తుంది. పక్కవాడ కాదు, మనకు తెలుస్తుంది. నిజంగా కుక్కలో సాయం ఉన్నట్టు తెలిస్తే ఆవిడ ఎందుకు కొడుతుంది? చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని లేకపోతే సింహాసనం వేసి దానికి కుక్కకి అన్నం పెడుతుంది, అంతే తప్ప సాయి అని తెలిసిపోతే సాయి అని తెలియదు దాన్ని ఎవరికి మనకు. కానీ సాయికి తెలుసు, సింహలోనూ సాయి ఉన్నాడని తెలుసు, కుక్కలోనూ సాయి ఉన్నాడని తెలుసు, ఓ చెట్టులోనూ సాయి ఉన్నాడని తెలుసు. హలో హలో అందుకని మనకు మధ్యలో ఒక ఆలోచన
అవునంకుల్ డిస్కనెక్ట్ అయినట్టుంది అంకుల్ వన్ మినిట్
ఇప్పుడు నేను దాన్ని రెస్పాండ్ అవ్వాలా
కాదు 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 ఉండండి ఉండండి ఉదయ్ కాల్ రిస్టోర్ అయింది జై గురుదేవ్ ఎవరిబడి కెన్ లిజన్ ఇప్పుడు కాల్ డిస్కనెక్ట్ అయింది మళ్ళీ ఎవరు కాల్ చేశారు ఓకే ఓకే గోవాన్ అంకుల్
అందుకని చేతనత్వం వికసించడం అంటే సృష్టి మొత్తంలో ఉన్న జీవరాశులు అన్నింటిలో నేనున్నాను అనే జ్ఞానం వస్తుంది. సృష్టి మొత్తం ఒకే చేతనత్వం ఉన్నది అని శాస్త్రం చెబుతుంది. యాదేవి సర్వభూతేషు స్థితిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనం దేవి సప్తచేతిలో చదువుకుంటాం. దేవి మహత్యం ఉంటుంది అంటే ఆ భగవంతుడి యొక్క శక్తి ఎక్కడెక్కడ ఉంటుందంటే చేతనత్వ రూపంలో సృష్టి అంతా ఉంది ఒకటే. ఎవరు చేతనత్వం ఉంది మొత్తం. యాదేవి సర్వరూపేషు చిటి రూపేణ సంస్థిత చిత్ చిత్ అంటే చేతనత్వం. చేతనత్వంగా ఈ సృష్టి మొత్తం ఒకే ఒక్క మహాతల్లి అమ్మవారు వ్యాపించింది. దాన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఆల్రెడీ చేతనత్వం కొంత ఉంది, కానీ అదేంటంటే ఈ భౌతిక శరీరానికి ఈ ఇమోషనల్ బాడీ లేకపోతే నెక్స్ట్ ఫిజికల్ బాడీ ఇమోషనల్ బాడీ వైటల్ బాడీ మెంటల్ బాడీ ఇక్కడి వరకే పరిమితమై ఉన్నది. ఈ బౌండరీస్ గీసుకుని ఈ మెడిటేషన్ ఎందుకు చేస్తామంటే సృష్టి అంతటా నిండి ఉన్న ఏ మహా చైతన్యం ఉందో ఆ చైతన్యం నేను అనే జ్ఞానము అనే అనుభవం. జ్ఞానం అనే దానికి అనుభవం అని గుర్తు అనమాట. గుట్టి జ్ఞానం అంటే బుక్కిష్ నాలెడ్జ్ కాదు. కరెక్ట్గా మనం మెడిటేషన్ చేసుకుని సృష్టిలో ఉన్న చేతనత్వం అంతా కూడా నేనే, సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే, గెలాక్సీస్ నేనే, సృష్టిలో ఉన్నది అంటే బీయింగ్ బీనెస్ అదంతా నేనే. సత్ సత్ అంటే ఏంటి బీనెస్ నేనే, చిత్ నేనే ఆనందం నేనే, సచ్చిదానందం నేను సచ్చిదానందం అని చెప్పడం అన్నమాట. నోటితో చెప్పడం కాదు, వి ఫీల్ ఇట్, వి హ్యావ్ దట్ ఆ అనుభవం ఉంటుంది అంతే. కడుపు నిండింది ఆయన ఎలా తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. కడుపు నిండా టిఫిన్ చేసాం అనుకోండి, లేకపోతే అన్నం తిన్నాం అనుకోండి, లేకపోతే మంచి మనకి ఇష్టమైనది మంచి పుస్తకం చదివాం అప్పుడు కూడా వి ఫీల్ సాటిస్ఫైడ్. ఒక అనుభవం వస్తుంది, పుస్తకం చదివినప్పుడు ఒక అనుభవం వస్తుంది. అలాగే ఒక మనకి ఇష్టమైన పదార్థం తింటే తృప్తి కలుగుతుంది, సెటైటీ. అలాంటిది ఏదైతే ఉందో అలాంటి స్థితి మనకు ధ్యానం ద్వారా తెలుస్తుంది. ఆ ధ్యానం ద్వారా నిజంగా సృష్టి మొత్తంలో ఒకే ఒక చేతనత్వం ఉన్నది. అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది
అంకుల్. అంకుల్ సారీ సారీ టు డిస్టర్బ్ యూ, కాల్ డిస్కనెక్ట్ అయింది ఒక్కసారి, వన్ మినిట్ జస్ట్ ఆపండి, మళ్ళీ కాల్ చేస్తాం ప్లీజ్. సారీ
నో
ప్రాబ్లం. తేజ హూ విల్ డూ, యు ఆర్ డూయింగ్ నా ఎండ్ చేయండి నా. ఎవరు ఇనిషియేట్ చేసింది ఎవరు? కాల్ షుడ్ ఎండ్ కాల్, అందరూ ఎండ్ ఎండ్ చేయండి కాల్.
నేను ఎండ్ చేసిన ఫస్ట్
రావట్లేదా? ఓకే. అనురాధ గారు సాల్ పికప్ చేసుకోండి. మా దగ్గర అనురాధ గారిని
ఏ చేతనత్వం అంటే ఇన్ని రూపాల నుంచి వ్యక్తం అవుతుందో. ఎవరో మైక్ మ్యూట్ చేయాలి. తేజ కాల్ చేస్తుంది. సంజయ్ అందుకని ఏ మహా చైతన్యం ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ఒక్కటే ఉన్నదో ఆ మహా చైతన్యమే నేను అని మనకు అనుభవపూర్వకంగా తెలియటానికి ధ్యానం చేస్తాము. ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామంటే మన కోరికలు, మన ఇష్టాయిష్టాలు, మన ఎక్కడ ఉన్నాం అంటే, సపోజ్ ఇండియన్గా ఉన్నాం అనుకోండి, ఇండియన్గా పుడితే ఇండియన్కి కొన్ని, అంటే హిందువుగా పుట్టినందుకు లేదా భారతీయుడిగా పుట్టినందుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలకు సంబంధించే వాడు ఆలోచిస్తాడు, అందుకంటే ఎక్కువ ఆలోచిస్తాడు. అలాగే ఆ లక్షణాలకు సంబంధించి భారతీయ భారతీయ శరీరానికి సంబంధించి భారతీయ భారతదేశంలో పుట్టినందుకున్న మానసిక స్థితి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా రీసౌండ్ వస్తుంది. ఎవరైనా మైక్ మ్యూట్ చేయాలా? అందుకని భారతీయ శరీరం దాలిస్తే భారతీయ ఆలోచన, అలాగే భారతీయుల కోరికలు ఎలా ఉంటాయి, సగటు భారతీయుడు ఎలా ఉంటాడు, అలాగే మనం ఆలోచిస్తాం. అలాగే వెస్ట్రన్ టైప్ అంటే సపోజ్ అమెరికా, యూరోపు అటువైపు పుడితే ఆ బాడీకి సంబంధించిన కోరికలు, ఆ బాడీకి సంబంధించిన ఆలోచనలు అలాగే ఉంటాయి తప్ప ఇంకోలా ఉండవు. సో దేర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. ఆక్సిడెంట్, ఓరియంట్, తూర్పు వైపు వాళ్ళు ఒకలా ఉంటారు, పశ్చిమ వైపు వాళ్ళు ఒకవైపు ఉంటారు. తూర్పు వైపు వాళ్ళు అంతా సింథసిస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు, పశ్చిమ వైపు వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాటర్ని డిఫ్యూజ్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాని ద్వారా సైంటిఫిక్గా దాని అంతటినీ అప్రోచ్ అవుతారు. ఏ అప్రోచ్ అయినా సరే రిజల్టింగ్ ఏంటంటే, ఈజికల్ టెంసిస్ పేర్ చెప్పిన మహానుభావుడు ఎంత కరెక్ట్గా చెప్పాడు, అదే విషయం మనకు శాస్త్రాల్లో కూడా చెప్తారు. అందుకని రెండింటి మీటింగ్ గ్రౌండ్ ఒకలానే అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే మనం సాధన ఎందుకు చేస్తున్నామంటే, మన ఈ శరీరానికి మాత్రమే పరిమితం అయిపోయిన చేతనత్వాన్ని వ్యాపింపచేసుకోవటానికి, విస్తరింపచేసుకోవటానికి, దాన్ని ఇంకా ఇంకా ఎన్లార్జ్ చేసుకుని మొత్తం విశ్వం అంతా ఉన్న చేతనత్వమే నేను అని స్వయంగా అనుభూతి చెందటానికి. దీనికి ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి మనకు రికార్డెడ్ గా. ఒకటేంటంటే శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువు గారిని వివేకానందుడు మళ్లీ 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 అడుగుతూ ఉంటాడు, నాకు ఆ అనుభవం ఇప్పించండి, నాకు ఆ అనుభవం ఇప్పించండి, ఏంటి నిర్బీజ సమాధికి సంబంధించిన అనుభవం ఇప్పించండి అని అడుగుతుంటాడు. ఒకరోజు ఆయన ధ్యానంకి కూర్చుంటారు వివేకానందుడు, కూర్చోగానే శరీరం అంతా ఎక్కడికో మాయమైపోయినట్టు, ఆయన ఈ మొత్తం అంతా విశ్వం అంతా విసిరేయబడినట్టుగా, ఒక గిరగిర తిరిగిపోతూ తనే అంతా ఉన్నట్టుగా ఈ ఫీలింగ్ కాసేపు ఉంటుందన్నమాట. ఉన్న తర్వాత మామూలు స్థితికి వస్తాడు. వచ్చిన తర్వాత పక్కనున్న ఇంకా ఆయనతో పాటు ఉంటారు కదా, వాళ్ళతో చెప్తారు నాకు ఇలాంటి అనుభవం వచ్చింది. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అంటారు, దీని గురించే కదా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు, ఇదే అది అని చెప్తూ నువ్వు చెయ్యాల్సిన పని చాలా ఉంది, అందుకని దీన్ని నేను నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్తారు. అలాగే పరమహంస యోగానంద గారు విశ్వ చైతన్య అనుభూతి అని చెప్పి ఆయన ఒక యోగి ఆత్మకథలో రాస్తారు. శరీరం అలాగ పడుకున్నారు ఆయన, అలా పైకి వెళ్ళిపోయింది, పైన కప్పు తెరుచుకుంది పడుకున్న ఆయన, ఏ గదిలో ఉన్నారో ఆ గది కప్పు తెరుచుకుంది, అలా పైకి వెళ్ళి అణువులుగా మొత్తం అంతా వ్యాపించేశాడు. విశ్వ చైతన్య అనుభూతి అని చెప్పి ఒక స్థితిని ఆయన రాస్తారు. ఇదంతా ఏంటంటే ఈ మొత్తం ఉన్న చేతనత్వం ఏదైతే ఉందో అదే నేను అనే జ్ఞానాన్ని అనుభూతిని ఒక వ్యక్తికి ప్రసాదించే ఒక గొప్ప వరం అన్నమాట ధ్యానం. ధ్యానం అందుకు చేయాలి, కాసేపు మైండ్ డల్గా ఉంటే యాక్టివ్గా అవ్వటానికి, నిద్ర పట్టకపోతే లేదా బీపీ వస్తే తగ్గించుకోవటానికి. ఇవి ఎలాగ కొందరు చేసేవాళ్ళు ఉన్నారు చేయిస్తారు. అసలైన ఉద్దేశం ఏంటి అంటే విశ్వం అంతా ఉన్న ఒకే ఒక చేతనత్వమే నేను. మరి నేనంటే నేనే, మళ్ళీ ఆ నేనుకి నువ్వేనా అని అడిగితే ప్రశ్న ఏముండదు, నేనే అని చెప్తాడు వాడు. వికే గారిని ఒకళ్ళు అడిగారు, మాస్టరు మీరు ఎవరండి అంటే, జనరల్గా ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ ఉన్నారు, ఆయన అడిగిన వాళ్ళు కూడా ఉంటారు, మాస్టర్ మీరు ఎవరండి క్రితం జన్మల్లో అంటే. అలాగే ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు, నేనైన నేను అంతే, అంతకంటే ఏముంటుంది. ఇక నేనుకి డెఫినేషన్ ఏంటి, మనకేమో కొన్ని తెలుసు కొన్ని తెలియదు. తెలుసు అంటే ఇన్ ది సెన్స్ అనుభవం కాదు, మామూలుగా చదువుకున్నవి. మనం చదువుకున్న వాటిల్లో సృష్టి త్రిగుణాతీతమైనది కాదు, త్రిగుణాత్మకమైనది అని ఉంటుంది. సృష్టి మొత్తం కూడా మూడు గుణాలతో ఉంటుంది, సత్వ రజస్తమో గుణాలు. సత్వగుణం నుంచి కొన్ని, రజోగుణం నుంచి కొన్ని, తమోగుణం నుంచి కొన్ని వచ్చి ఈ దేహం అంతా తయారవుతుంది. ఇది సృష్టికి సంబంధించిన కథ, పంచీకరణ. కానీ సృష్టికి ఈ మూలమైన ఈ త్రిగుణాలకి కూడా మూలం ఎవరు అంటే అదే అసలైన నేను. నేను అనేది మనం వాడుతున్నాం కానీ నేను వాస్ట్ 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 అసలు దానికి ఎల్లలు లేవన్నమాట. కానీ మనం చాలా సంకుచితంగా నేను అంటే ఈ శరీరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, అక్కడ తేడా వస్తుంది. మన ఏ చేతనత్వ స్థితిలోంచి మనం మాట్లాడుతున్నాము, ఆ చేతనత్వ స్థితి నుంచి శక్తి మన మాటల ద్వారా అవతల వాళ్ళకి వెళ్తుంది. మనం విశ్వవ్యాప్తమైన చైతన్యం నేను అనే అనుభవంలోనే ఉంటూ మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట్లాడినట్టుగానే ఉంటుంది. అలాగే అరవిందులు కూడా చెప్తారు, నాకు శ్రీకృష్ణుడికి తేడా ఏం లేదని. అలాగే ఒక్కొక్కరు, అలాగే రమణ మహర్షి గారిని అడిగితే ఆయన చూపిస్తారు పటం. దక్షిణామూర్తికి దక్షిణామూర్తి రూపంగా పరమశివుడు ఉంటాడు, దక్షిణామూర్తికి రమణ మహర్షి గారికి తేడా లేదు, ఇద్దరే దక్షిణామూర్తి అవతారమే రమణ మహర్షి గారు. ఆయన దక్షిణామూర్తిగా కొందరికి దర్శనం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ఆ చేతనత్వ స్థాయిలో ఉండి మాట్లాడుతుంటే ఆ మాటలకి ఆ చేతనత్వ శక్తి ఉంటుంది వెనక, లేకపోతే ఏముండదు. ఇది మామూలుగా కూడా మనకు సాధారణంగా ఒక స్కాలర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడి స్కాలర్ వెనకాల ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ కనిపిస్తుంటుంది వాడి మాటల్లో. అదే కనుక ఒక సేవేజ్ మాట్లాడుతుంటే దానికి పెద్ద అర్థం ఏమి ఉండవు, మామూలు మాటలు ఉంటాయి అంతే. అదే పదం సేవేజ్ మాట్లాడినా అంటే ఒక చదువుకొని వాడు మాట్లాడినా అదే పదాన్ని ఒక స్కాలర్ మాట్లాడితే రెండింటిలో చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే ఆ మాట వెనకాల వాడి చేతనత్వం ఉంటుంది. మదర్ మిర్రా దగ్గరకి ఒక శిష్యుడు వచ్చి, అమ్మా మీరు ఇప్పుడు ఏమిటి అని అడిగితే, నేను ఇప్పుడు మహాలక్ష్మిని, అందుకని నీకు వైభవంగా కలిగేటట్టుగా ఏమన్నా చేస్తాను. అదే కనుక నేను మహాకాళిని అనుకో, నిన్ను ఇలా చూస్తే చాలు నువ్వు మాడిపోతావు, అలాంటి అవసరం వచ్చినప్పుడు నేను మహాకాళిలాగా చూస్తాను. ఆ మదర్ మిర్ర అలాగే ఉంటారు, సన్నగా బక్కబలసగా. ఆవిడ మహాకాళి అన్నప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకుంటారు, మహాలక్ష్మి అన్నప్పుడు ఒక రకమైన బట్టలు. ఆవిడ కూర్చున్న కుర్చీ అదే ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్, డెకరేషన్ అవన్నీ మారిపోతాయి. మహాలక్ష్మి అనుకోండి తెల్లటి పూలు ఉంటాయి, మహాకాళి అనుకోండి అన్నీ నల్లటి ఉంటాయి, అక్కడ మహా సరస్వతి అనుకోండి అక్కడ కూడా తెల్లటివి ఉంటాయి, మారిపోతాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఏ చేతనత్వంతో ఉన్నాము, ఏ చేతనత్వాన్ని మనం ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నాం అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలా దృష్టిలో ఉంచుకోవడానికి, ఆ చేతనత్వంతో ఒకటవడానికి మనం ధ్యానం చేస్తాం. మనం ధ్యానం చేయడానికి ఇప్పుడు గాయత్రి మంత్రం చేస్తున్నాం. ఏ చేతనత్వం వ్యక్తం అవ్వాలి మన ద్వారా? సవితా శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, చేతనత్వం రెండు ఒకటే. మళ్ళీ శక్తి ఒకటి, చేతనత్వం ఒకటి, రెండు ఉంటాయి అనుకోవద్దు. ఇంకో పేరు అనమాట చేతనత్వానికి, ఇంకో పేరు శక్తి. ఆ రకంగా గాయత్రి మంత్రం చేయటం వలన సవిత అనే శక్తి ధారలు మన నుంచి వ్యక్తం కావాలి. మనం గాయత్రి ఉపాసకులు అయితే సవిత అనే దానికి అర్థం ఏంటంటే అన్ని దాంట్లోంచి పుడతాయని అర్థం. దేంట్లోంచి సమస్తము పుడుతోందో అది సవిత. మరి దేంట్లోంచి సమస్తము పుడుతోందో అది సవిత అయినప్పుడు, సవితని మనం ధ్యానం చేస్తుంటే మన నుంచి సమస్తం పుట్టాలి. అది రెండింటికి మనం అవునా కాదా అన్నదానికి గుర్తు ఏంటంటే, ప్రతిదీ సవిత నుంచే పుడతాయి. సవిత ప్రసవిత, సవిత అంటే ప్రసవిత, ఏదైతే అన్నిటినీ ప్రసవిస్తుందో అది సవిత. అన్నిటికీ మూల కారణమైన మహా తేజస్సు. అలాంటి తేజస్సుని మనం ధ్యానం చేస్తుంటే అన్నీ మనలోంచి పుట్టాలి. మరి సవిత దేవమాత, విశ్వమాత, వేదమాత. కాబట్టి వేదమాత మనం అవ్వాలి, దేవమాత మనం అవ్వాలి, విశ్వమాత అవ్వాలి. ఆ చేతనత్వాన్ని తెచ్చుకుంటాం. గాయత్రికి గురువుగారికి తేడా లేదంటే ఖచ్చితంగా గురువుగారి నుంచి అన్నీ వస్తాయని తెలుసుకోవాలి. మనం ఏమి రాదంటే అన్నీ వస్తాయి సమస్తం, ఎందుకంటే సవితకి ఆయనకి తేడా లేదు. అలాగ సాధన చేసుకుంటూ మాస్టర్ మనకు ఒక పదం ఇచ్చారు, అదేంటంటే సంయమనము. పతంజలి యోగ సూత్రాల్లో ఒక మాట వస్తుంది, సంయమ సంయమి అంటే ధ్యాన ధారణ సమాధులు మూడు ఏకకాలంలో ఎవరైతే సాధిస్తారో అది సంయమనము. అలా చేసినప్పుడు దానికి అంటే ఏదైతే మనం ధ్యానిస్తున్నామో, సపోజ్ సవితను ధ్యానిస్తున్నాం, సవితకి ధ్యానం చేసేవాడికి ఏమీ తేడా లేకుండా అయిపోతుంది, వాడు సవిత అయిపోతాడు. ఎలాగైతే యజ్ఞాగ్నిలో మనం ఆహుతులు వేస్తున్నప్పుడు ఆ అగ్ని సమితకి అంటుకొని సమిత కూడా అగ్ని రూపాన్ని దాలుస్తుందో, అగ్నికిను సమితికి తేడా లేదు, ఇంకా అగ్ని సమిత ఒకటైపోతాయి. అలాగ సాధక సవిత ఏక్కని గురువు గారు ఇస్తారు. అలాంటి సవితతో ఒకటవటం అనేది మనం ఎలా చేయగలం అంటే ధ్యానం ద్వారా మాత్రమే. ధ్యానం యొక్క గొప్పతనం ముందర, ధ్యానం యొక్క విశిష్టత ముందర మనం బాగా తెలుసుకోవాలి. కాబట్టి ధ్యానాన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఇవాళ ఏదో అయిపోయింది లేదు రేపు చూద్దాం అనకూడదు. ఇవాళ ఏదో అయిపోయిందని మనం మానేస్తాం, రాత్రి సినిమా చూసి ఇంటికి వచ్చేలా మళ్ళీ ఎప్పుడు స్నానం చేసి అయినా సరే కడుపు నిండా భోజనం చేసి పడుకుంటాం తప్ప, భోజనం పడుకు మానం. భోజనం ఒకవేళ ఇంట్లో తినేవాళ్ళు బయట తిని వస్తాం తప్ప మానం. అదే మెడిటేషన్ అనుకోండి, ఇవాళ చేయబోతే ఏమవుతుంది పర్వాలేదు లేదు అనకూడదు. అన్నం అన్న మానేయచ్చు కానీ మెడిటేషన్ మానకూడదు. సినిమాకి వెళ్ళడం అయినా మానేయచ్చు కానీ మెడిటేషన్ మానకూడదు. అలాగే దేన్నైనా ముందర పెట్టకూడదు, మెడిటేషనే ముందర, దాని తర్వాతే వెనకాలం కదండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన లైఫ్కి మెడిటేషన్, ఆ తర్వాతే మిగతా ప్రయారిటీస్. ఎందుకు ఇంత గోళ మెడిటేషన్ మీద అంటే, భగవంతుడే ధ్యానం చేస్తుంటాడు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని ఒకళ్ళు అడిగారట, స్వామి మీరెవరిని ధ్యానం చేస్తున్నారు? అందరూ మీరు ఆదిగురువు కదా అంటే, నేను సంధ్యని ధ్యానం చేస్తాను. సంధ్యని ధ్యానం చేయటం ఏంటి అంటే, సంధ్య అంటే ఏంటి, 9 గంటలైంది, 9:01, 9:02, ఇప్పుడు ఎంతైంది, 10:07 అయింది, 10:07, 10:08 మధ్యలో సంధ్య అంటే కాలము మారేటప్పుడు ఉన్నదాన్ని సంధ్య అంటాం. మామూలుగా ఎప్పుడు మనం గుర్తించే సంధ్య ఏది, పగల నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి, కాబట్టి 2 సంధ్యలు. ఇవి కాకుండా మిట్ట మధ్యాహ్నం ఒక, అలాగే అర్ధరాత్రి ఒకటి, నాలుగు, మొత్తం నాలుగు కాలాల్లోనూ సంధ్యావందనం చేయమని చెప్తారు. మనం రెండు చేయడమే గొప్ప, పొద్దున్న చేస్తాం, జనరల్గా సాయంత్రం చేయం. అందుకని గురువు గారు ఏం చేశారు, సంధ్యావందనానికి మూడు పూట్ల సంధ్యావందనం ఎలా చేయాలో ఆయన మెడిటేషన్ ద్వారా పెట్టి చేశారు మొత్తం. ఇవన్నీ ఎందుకు అంటే ధ్యానము ద్వారానే లోకాల సృష్టి జరిగింది. సృష్టించమని భగవంతుడు బ్రహ్మగారికి చెప్తే, చతుర్ముఖ బ్రహ్మకి, ఆయన ధ్యానం చేశాడు ఎలాగ సృష్టించాలని, తపస్సు చేశాడు. దానికి ఇంకో పేరు తపస్సు. తపస్సు అంటే వేడొచ్చేట్టు చేసుకోవాలి. ఇవన్నీ ధ్యానం ద్వారా మాత్రమే అవుతాయి. ధ్యానం అనేదే అన్నిటినీ మన ఎదురుగుండా రిజల్ట్ తీసుకొచ్చి చూపించేది. మనసులో ఒక ఆలోచన వచ్చినా, ఒక కోరిక వచ్చినా, వాటిని సాకారం చేసేది ధ్యానమే. అందుకని ధ్యానం తప్పకుండా చేయాలి. అలాగే ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది, మన శరీరానికి సంబంధించినంత వరకు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోకుండా ధ్యానం చేస్తే ఏమైంది? చాలా మంది ఇప్పుడు టీవీలు చూసి, లేకపోతే వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, భస్త్రికా ప్రాణాయామం, లేకపోతే కపాలభాతి ఇలాంటి చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఏం కాదు, కానీ దాంట్లో ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, సరి చేసేవాడు ఎవడు ఉంటాడు? తేడా రావటం అంటే ఎలా వస్తుంది అంటే, ఒక అతను ప్రాణాయామం ఇలాగే చేసుకుంటున్నాడు. ఆ ప్రాణాయామం పేరు మనకు వద్దు. ఇప్పుడు చేసుకుంటుంటే ఏమైందంటే, ఒక నరం పట్టేసింది. దేనికి తగ్గదు, వాడి బాధ చెప్పలేము, వర్ణనాతీతం అనమాట. తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ తిరుగుతూ ఉండగా చివరికి షిరిడి బాబా దగ్గరికి వస్తే, వేణీడు దాగు, నువ్వు అప్పుడు నువ్వు ప్రాణాయామం చేసావు, అప్పుడు పట్టేసింది, ఎంత వదులుతుంది అంటే, అప్పుడు గ్లాసులు వేణీలు తాగిస్తారు, అప్పుడు తగ్గుతుంది. అంటే ఒక్క ప్రాణాయామం చేస్తే దాంట్లో ఏమన్నా లోపాలు వస్తాయి, ఎవరు సవరించాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడే ఆయన ప్రాణాయామాన్ని ఎక్స్చేంజ్ చేస్తారు. అందుకని గురుముఖత నేర్చుకోమని చెప్పేది. అంతే తప్ప చెయ్యొద్దని కాదు, చెయ్యాలి. ఆ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ధ్యానం చేయటం వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. అలాగే ఏంటంటే, అవి మన ఇది వరకు మనం ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్లు మారుతాయి. ఇదివరకు మన ఏ ఆలోచనలు మనం ఉన్నాయో ఆ ఆలోచనలు మారుతాయి. దానికి ఎలా చెప్తారంటే, షిఫ్టింగ్ ఆఫ్ పోలరైజేషన్. షిఫ్టింగ్ ఆఫ్ పోలరైజేషన్. పోలరైజ్ అవ్వటం అంటే ఏంటి, మనం ఒక దాంట్లో ఇష్టపడుతూ అక్కడ ఉంటాం అనమాట. సపోజ్ ఈ రకమైన సినిమాలు ఇష్టం, ఈ రకమైన కథలు ఇష్టం, ఈ రకమైన నవలలు ఇష్టం, ఈ రకమైన తిండి ఇష్టం, ఇలాంటివి ఉన్నవన్నీ కూడా ఒక స్టేజ్లో పోలరైజ్ అయినట్టు, ఇమోషనల్ బాడీలో ఒక స్టేట్లో. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటూ ఈ స్పిరిచువలిజంకి సంబంధించిన సూత్రాలు పాటిస్తూ మన జీవన విధానాన్ని మలుచుకుంటున్నాం, అప్పుడు అంతకు ముందున్న అన్నీ కూడా కొంచెం మారుతాయి అన్నమాట. ఇదివరకు ఆ ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇష్టం వాటి మీద తగ్గిపోయి, ఇంతకాలం వేస్ట్ చేసేవి టైము, అయ్యో అనవసరంగా అవన్నీ చేసాం, ఇలా చేసి ఉండకూడదన్నమాట అని తెలుస్తూ ఉంటుంది. నిజంగా అది వేస్టా, నిజంగా వేస్ట్ కాదా అనేది పక్క వాళ్ళు చెప్పారు అనుకోండి, మనకు అర్థం కాదు. మనకు నచ్చింది చేస్తుంటే వీడవడం మధ్యలో చెప్పడానికి ఇష్టం కాదని, అలా కాకుండా మనంతటి మనకే తెలుస్తుంది ఇది రైట్ కాదు, ఇది రైట్, ఇది రాంగ్ అని తెలుస్తుంది మనకు. అంటే మనలో ఆ డిస్క్రిమినేటివ్ పవర్ వస్తుంది. ఈ డిస్క్రిమినేటివ్ పవర్ వస్తేనే ఫస్ట్ ఏమవుతుందంటే, అది ఇమోషనల్ టు మెంటల్. అంతకుముందు మనం ఇమోషనల్గా ఉన్నాం అనుకోండి, మెల్లమెల్లిగా, అంటే ఇమోషనల్ అంటే అర్థం ఏంటి, కోపం, ద్వేషం, రాగం, అసూయ ఇలాంటివన్నీ మెల్లమెల్లిగా ధ్యానం చేయటం వల్ల తగ్గిపోతాయి. తగ్గిపోయి మనం ఇమోషనల్ నుంచి మెంటల్ ప్లేన్లోకి పోలరైజ్ అవుతాం. మెంటల్ ప్లేన్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల. ఇంకా ఆ మెంటల్ ప్లేన్లోంచి కాజల్ బాడీలో వెళ్తాం, అంటే మనస్సు నుంచి కారణ శరీరానికి వెళ్తాం. కారణ శరీరం అంటే ఏంటి? కారణ శరీరం గురించి మనకు చిన్న రెండు మూడు ముక్కలు చెప్పుకోవాలి. మనం ఏమేం చేసామో అన్నీ అక్కడ స్టోర్ అవుతుంటాయి అన్నమాట. మంచి పని చేసినా దాంట్లో స్టోర్ అవుతుంది, చెడ్డ పని చేసినా దాంట్లో స్టోర్ అవుతుంది. అంటే విడిగా ఒక శరీరం అని కాకుండా మనం చేసే పనుల యొక్క ఫలితం ఏదైతే ఉందో, మంచి చేసామనుకోండి మంచి ఫలితం అక్కడ రికార్డు అవుతుంది, చెడ్డ ఫలితం చేసామనుకోండి చెడ్డది రికార్డు అవుతుంది. అలాగా కారణ శరీరాన్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ఆ కారణ శరీరం ఏమిటి? అదే మన జన్మ కారణం అవుతూ ఉంటుంది. ఏ రకమైన శరీరం రావాలి? మంచి పనులు చేసాడు అనుకోండి, చేతులు కాళ్ళు అన్ని ఆరోగ్యంగా చక్కగా ఉంటాయి. లేకపోతే అందరినీ తిడుతూ, అందరినీ కొడుతూ, చితక బాధేస్తూ లైఫ్ అంతా గడిపాడు అనుకోండి, వాడికి నెక్స్ట్ జన్మలో కారణ శరీరం ఎలాంటి శరీరాన్ని ఇస్తుంది? వాడికి అందరినీ కొట్టాడు కాబట్టి చేతులు సరిగ్గా ఉండవు, అందరినీ తన్నాడు కాబట్టి కాళ్ళు సరిగ్గా ఉండవు, అందరినీ తిట్టాడు కాబట్టి నోరు సరిగ్గా ఉండవు, అందరు డబ్బులు కాజేశాడు అనుకోండి, దాని తగ్గ బాధ అనుభవించేటట్టుగా బాడీ తయారవుతుంది. మనకు ఎస్ట్రాలజీలో 10వ హౌస్ అంటే లగ్నం నుంచి లెక్క పెడితే 10, దాన్ని కర్మస్థానం అని కూడా అంటారు, రాజ్యస్థానం, అలాగే ఉద్యోగం, వాటికి సంబంధించిన సంఘంలో గౌరవం. కర్మస్థానం అనగానే వాడు చేసిన కర్మ అని అర్థం అవుతున్నారు. ఆ 10వ స్థానం బట్టి మన రూపురేఖలు ఉంటాయి. అందంగా ఉంటాడా, కురూపిగా ఉంటాడా, బాగుంటాడా? అందంగా ఉండకలే, అట్లీస్ట్ బాగుండాలి కదా. ఇవన్నీ 10వ స్థానం బట్టి అని చెప్తుంది శాస్త్రం. 10 అంటే అర్థం ఏంటంటే కర్మ, అంటే కర్మ చేయడం వల్ల మనకు రూపం వస్తుంది. ఈ జన్మలో ఏంటి బాబు వాడిని చూస్తే అబ్బో ఇలా ఉన్నాడు ఏంటి అని అన్నాం అనుకోండి ఎవరినన్నా, అంటే వాడు ఎలాంటి కర్మ చేసుకున్నాడు ఆ శరీరం వచ్చింది. అలాగే మంచి కర్మ చేసుకుంటే మంచి రూపము, మంచి శరీరం వస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకుంటే కారణ శరీరం ఎలా తయారవుతుందంటే, మనం చెడ్డ ఆలోచనలు చేస్తున్నాం అనుకోండి, ఆ చెడ్డ ఆలోచన ప్రతిదీ కారణ శరీరం తయారవటానికి పనికొస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడు, చెడ్డ మాట మాట్లాడిన ప్రతిసారి కారణ శరీరం తయారవుతుంది. కారణ శరీరం ఉందనుకోండి, అది ఇంకొంచెం అంటే సపోజ్ కుండలో నీళ్లు పోస్తున్నాం, నీళ్లు పోసే కొద్దీ నేను కుండ నిండుతున్నట్టుగా మనం చేసే పనుల వల్ల ఏమవుతుందంటే, కారణ శరీరం మంచి పనులతోనూ నిండుతుంది, చెడ్డ పనులతోనూ నిండుతుంది. కారణ శరీరం అలా ఉంటుంది అనమాట, ఒక కాంపాక్ట్గా. అందుకని ఏమవుతుంది, మన పోలరైజేషన్ ఇమోషనల్ బాడీ నుంచి మెంటల్ బాడీకి, మెంటల్ బాడీ నుంచి కాజల్ బాడీకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి, మనం ధ్యానం చేసుకోవడంతో ఆత్మబుద్ధి మనస్సు అని చెప్పుకుంటాం, అక్కడికి వెళ్తుంది. కాకపోతే అక్కడ ఆత్మబుద్ధి మనస్సు అంటే ఒకలాగా మళ్ళీ ఈ మనస్సు ఆ మనస్సు అని అనుకోవద్దు. మనస్సు అంటే మన ఇండివిజువల్ మనస్సు కాకుండా విశ్వవ్యాప్తమైన మనస్సు. ఆత్మ, ఆత్మ పరమాత్మ యొక్క అంశం, అది మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పులేదు. ఈ స్పిరిట్ అన్నాం అనుకోండి, త్రీ ఫోల్డ్ స్పిరిట్లో ఏమిటాయి, ఆత్మబుద్ధి మనస్సే ఉంటుంది. అక్కడ కాజల్ అంటే కారణ శరీరం దాటి ఆత్మలోకి మనం చేరినప్పుడు ఈ మధ్యకాలంలో, అంటే ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి, ఇమోషనల్ ప్లేన్ నుంచి మెంటల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ నుంచి కాజల్ ప్లేన్, కాజల్ నుంచి త్రీ ఫోల్డ్ స్పిరిట్, ఇలా వెళ్ళాలంటే ఫస్ట్ ఇమోషనల్ టు మెంటల్ ఒకటి, మెంటల్ టు కాజల్ రెండు, కాజల్ టు త్రీ ఫోల్డ్ స్పిరిట్ మూడు. ఈ మూడు రకాల మార్పులు రావటానికి మనం ఏదో ఒక 3 గంటలు చేస్తేనో, 3 రోజులు చేస్తేనో, 3 సంవత్సరాలు చేస్తేనో అయిపోదు. చేసుకుంటూ ఉండాలి, సాధన చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే రకరకాల మార్పులు జరుగుతాయి. ఎక్కడెక్కడ మన ఇమోషనల్ బాడీలో జరుగుతాయి, మన వైటల్ ప్రాణమయ కోశంలో జరుగుతాయి, అలాగే మనోమయ కోశంలో జరుగుతాయి. ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల్లో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో, అక్కడ వచ్చే ఏవైతే ఉన్నాయో మంచి మార్పులా ఏమిటి అనే వాటికి మంచి మార్పులే వస్తాయి, కాకపోతే అది ఒక లాంగ్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం ఏదో కాసేపు చేస్తే, ఒకసారి మాస్టర్ని అడిగింది, మాస్టర్ ఇంకా ధ్యానం చేస్తారు మీరు అన్నారు. దానికి అంతే ఉంది సీతారాం, సాధన ఎంతనో చేసుకోవచ్చు అన్నారు ఒకసారి, అంతే, అందుకంటే ఎక్కువ మాట్లాడు. ఈ ఇమోషనల్ నుంచి మెంటల్కి వెళ్తాం అంటే ఏంటి, ఇమోషనల్ నుంచి మెంటల్కి వెళ్తాం అంటే ఏంటి, మెంటల్ నుంచి కాజల్కి వెళ్తాం అండి, కాజల నుంచి స్పిరిట్కి వెళ్తాం అంటే ఏంటి అంటే, ప్రస్తుతం మనం ఏమైతే ఆలోచించుకుంటున్నామో, ప్రస్తుతం మనకు ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు వ్యక్తిగతమైనవి పక్కన పెట్టి, గురువు ఏం కోరుకుంటున్నాడో అదే మేము కోరుకుంటాం, గురువు ఏం ఆలోచిస్తాడో నేను అదే ఆలోచిస్తాను అనుకోవడం మొదలు పెట్టాలి. మొదలు పెడితే ఎప్పుడు మెల్లిమెల్లిగా, ఇందాక మన కిషోర్ చదువుతున్నాడు, గురువుకి చివరికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి గురువు పని కోసం చేసేవాడు సక్సెస్ అవుతాడు అండి. అలాంటివి థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ లో మనకు కనిపిస్తాయి. వాళ్ళ యజమాని కుర్రవాడి ప్రాణం రక్షించడానికి కుక్క చచ్చిపోతుంది. అది చాలా ఎక్కువ సార్లు మనకు మాస్టర్ చెప్తారు. అలా చచ్చిపోవడం వల్ల ఏమైంది, నెక్స్ట్ జన్మలో అతన్ని శిష్యుడిగా తీసుకున్నారు ఆ గురువు మాస్టర్ మౌర్య అనుకుంటారు. అలాగా ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగా మనం ఇమోషనల్ నుంచి మెంటల్కి వెళ్తాం, ఇమోషనల్ నుంచి మెంటల్, అక్కడ బోల్డ్ అంత డిఫికల్టీ ఉంటుంది. డిఫికల్టీ ఎక్కడ, బాడీస్ అడ్జస్ట్ అవ్వడంలో డిఫికల్టీ ఉంటుంది. అందుకని ప్రతి శరీరం అంటే ప్రతి శరీరం అంటే ఇన్ ది సెన్స్ ఇమోషనల్ బాడీ, దాన్ని కరెక్ట్గా దాన్ని డిసిప్లిన్డ్గా ఉంచుకోవాలి. అలాగే దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా డిసిప్లిన్డ్గా ఉంచుకుంటాం, అందుకే అష్టాంగ యోగం ఇచ్చారు మనం. అలాగే బుద్ధుడు చెప్పిన లేకపోతే పతంజలి మహర్షి చెప్పిన ఆ అష్టాంగ యోగంలో ఏవైతే ఉన్నాయో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అని 8 అంగాలు ఉన్నాయి యోగానికి. అంత సమాధితో అయిపోదు, 8 ఉన్నాయి, 8 కలిస్తేనే యోగం. దాంట్లో మొట్టమొదటివే యమ నియమాలు. ఆ యమ నియమాలు పాటిస్తూ ఉన్నంతకాలం మనం ఎమోషనల్ బాడీకి సంబంధించి ఉంటాం, అలాగే మెంటల్ బాడీకి సంబంధించి ప్యూరిఫికేషన్ జరుగుతుంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి యమ నియమాలు ఎప్పుడు ఆచరించకుండా ఉండకూడదు. ప్రతిసారి ప్రతి క్షణము ఆచరించడానికి ప్రయత్నం చేస్తుండాలి మనం. యమ నియమాలు ఎప్పుడు గుర్తులో ఉండాలి, రాసుకోవాలి, అంటే ఎదురుకుండా కాగితం పెట్టుకోవాలి. మనం వర్కింగ్ టేబుల్ ఉందనుకోండి ఇంట్లోనే, ఆ టేబుల్ మీద కనిపించేట్టు పెట్టుకోవాలి. యమ నియమాలు ఏంటి, యమం అంటే ఇదిగో అహింస సత్యం ఆస్తేయం అపరిగ్రహం, అలాగే నియమం అంటే ఇదిగో శుచి సంతోషం ఇంకా ఆత్మసమర్పణ క్రియాయోగం అంటే ఏంటి, భగవంతుని శరణాగతి చెందటమే. ఇలాగ మనకు ఇటు యమ అనే దాంట్లో 5, నియమ అనే దాంట్లో 5, మొత్తం 10 నియమాలు 10 సూత్రాలు ఇచ్చారు. ఏమేం పాటించారు, స్వాధ్యాయం ఒకటి ఉంది దాంట్లో, అపరిగ్రహం ఉంది, అహింస ఉంది, శుచి ఉంది, ఈశ్వర ప్రణిధానం ఉంది. ఇవన్నీ కూడా మనం 10 పాటిస్తున్నావా లేదా, రోజు పాటిస్తున్నావా లేదా, ప్రతి క్షణం పాటిస్తున్నావా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేయరు, గురువుగారు ఇచ్చారు ఆయన వచ్చి చూశాడా అనకూడదు. పతంజలి మహర్షి ఇచ్చాడు బాగుంది, ఆయన వచ్చి చూస్తాడా, మాస్టర్ ఆర్కే ఇచ్చారు ఆయన వచ్చి చూస్తాడా రోజు అంటే చూడరు. పండిత్ శ్రీరామశర్మ ఆచార్య దగ్గర దీక్ష తీసుకున్నాడు ఆయన రోజు చూస్తాడా చూడరు. నీకు నువ్వే సాక్షి, మనస్సాక్షి. మనలో మన లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, మనందరికీ ఆత్మే మనం. మనకు ఆత్మ ఉండటం కాదు, మనకు శరీరం ఉంది. ఆత్మ నేను, నాకు శరీరం ఉంది. ఎవరిని ఎవరు మోసం చేసుకోగలరు కదా, ఈ విషయంలో అట్లీస్ట్ మోసం చేసుకోకూడదు. అందుకని ఏంటంటే యమ నియమాలు మనం పాటిస్తున్నాం లేదా, ఖచ్చితంగా పాటించాలి. అలా చేయటం వల్ల మాత్రమే మనం ఈచ్ బాడీ హ్యాస్ టు బి డెల్ట్ విత్ అండ్ డిసిప్లిన్ సెపరేట్లీ అండ్ దస్ ప్యూరిఫైడ్ అనేది జరుగుతుంది. అలాగే రీఅడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇవరికి ఎప్పుడు కోపంగా ఉందనుకోండి, ఇవరికి ఎప్పుడు ఏదో ఎప్పుడు గునుస్తూ ఉంటాం, అది అవలేదు తిరిగి విసుక్కుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలెట్టామో మెల్లిగా విసుగు రావడం పోతుంది. ఏంటి విసుగు రావట్లేదు అని ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఏంటి కోపం రావట్లేదు ఇదివరకు కోపం వచ్చింది అని ఆశ్చర్యం చేస్తుంది. ఎందుకు ఆశ్చర్యం, నేచురల్. ఆ రకంగా ఏమవుతుందంటే బాడీ రీఅడ్జస్ట్ అవుతాయి. రీఅడ్జస్ట్ అవుతున్నప్పుడు తప్పకుండా మనకు ఇబ్బందిగానే ఉంటుంది. విశాలమైన ఇంట్లో ఉన్నవాళ్ళు కనుక అద్దీంట్లోకి వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, మొదటి నుంచి పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నవాడు, ఏదో ఊర్లో ఉద్యోగం వచ్చింది, అక్కడ ఇల్లు దొరక ఏదో చిన్న ఇల్లు దొరికింది, 2 గదులు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా కష్టపడతారు అడ్జస్ట్ అవ్వాలి. అలాగే మనం విచ్చలవిడిగా ఉన్న ఇమోషనల్ బాడీని మెంటల్ బాడీని మనం ధ్యానం ద్వారా ఒక డిసిప్లిన్డ్గా రెగ్యులేటెడ్గా తర్వాత ప్యూరిఫై చేసుకుంటూ దాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపడానికి మనం ధ్యానంలో ప్రయత్నం చేస్తుంటే అవి అంత సులభంగా ఏమి ఒప్పుకోవు. ఇమోషనల్ బాడీను మెంటల్ బాడీ పెంచుకుంటే అబ్బా ఏం చేస్తాను, ఎలా టైం దొరుకుతుంది ఎగ్గొట్టేయడానికి చూస్తాం, ఏం చేస్తానండి మెడిటేషన్ ఏముంది దాంట్లో, కాసేపు కళ్ళు మూసి కూర్చోమంటారు ఏమో ఏమవుతుందో. నేను చాలామందిని విన్నాను, ఏళ్ల తరబడి చేసిన వాళ్ళు ఏమండి కూర్చోటం మాకు ఏం తెలియచ్చు, ఏం తెలియదు ఇంకెందుకు కూర్చోవడం, ఏం తెలియదు అని వేస్ట్ టైం, టైం వేస్ట్ చేసుకోకూడదు. దాని బదులు మంచిగా సినిమా చూడొచ్చు, లేకపోతే మిగతా ఫిజికల్ ఆస్పెక్ట్ లో మంచి వాడు డెవలప్ అవడానికి వాడు పర్స్యూ చేసుకోవచ్చు వాడు. అంతే తప్ప ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు తెలియకుండా కళ్ళు మూసుకొని ఎప్పుడు కూర్చోకూడదు. అది మటుకు ఒక రూల్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఇదిగో దీనికోసం చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం అని తెలియాలి, ఇందుకోసం చేస్తున్నాం అని తెలియాలి. ఈ రెండు తెలియకుండా ధ్యానం చేసామనుకోండి ఎక్కడికి తీసుకెళ్ళదు అది. ఎటు కాకుండా పడవకి లంగర్ వేసి ఉంచాం, తెడ్లు వేసాం, ఎక్కడికి పోదు. అలా మనం ఎక్కడికి వెళ్ళాం టైం వేస్ట్ అని అలాంటి పనులు చేయకూడదు. రీపోలరైజేషన్, ఇందాక చెప్పుకున్నాం కదా పోలరైజేషన్, ఆల్రెడీ ఇమోషనల్ గా పోలరైజ్ అయి ఉంటాయి, ఇప్పుడు మనం మెంటల్ గా పోలరైజ్ అవుతాం. మన ఇంట్రెస్ట్ మారుతుంది అనమాట పోలరైజేషన్ అంటే. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది వరకు ఉన్న మన ఇంట్రెస్ట్ ఇప్పుడు మారిపోతుంది. ఇదివరకు ఎప్పుడన్నా టైం దొరికితే కాదు గబుక్కున సినిమాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇప్పుడు ఆ సినిమాలు అవి ఎందుకండి మాకు వేస్ట్. ఇదేదో దివ్య ప్రణాళికట మాస్టర్ ఆర్కే చెప్పారు బాగా నచ్చింది మాకు. దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదువుకుందాం, దీనికి సంబంధించిన ఇంకేమన్నా వీడియో క్లిప్పింగ్స్ ఇలాంటివి ఉంటే చూద్దాం, దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ముందర తెచ్చుకుందాం, అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం, ఇది బాగుంది అని మనకు అనిపించడం ఉంది చూసారా, అది పోలరైజేషన్ షిఫ్ట్ అవడం అంటే. అంతకు ముందున్న మన ఇంట్రెస్ట్లు వేరీ అవుతాయి, ఇప్పుడు మారుతాయి, మారి టేస్ట్ మారుతుంది. అలాగే ఈ మన ఛానల్లో జరిగే వాటిలో ఈ బాడీస్ మీద, ఇమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, వీటిల్లో అయితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలని ఈ ధ్యానానికి జపానికి వీటికి గురి చేస్తున్నప్పుడు వీటిలో వచ్చే ఇబ్బందుల్లో ఇంకోటి ఏంటంటే ప్రతి బాడీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంతకు ముందున్న బాడీలో ఉన్నవన్నీ ఇంట్రెస్ట్లు అన్నీ పోతాయి కదా, ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది ఇమోషనల్ బాడీ, ఇమోషనల్ బాడీ ఏమైపోదు. అంతకు ముందున్న ఇంట్రెస్ట్లు మనం మారుతున్నాయి కదా, కొత్త ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది మెల్లిగా పాత ఇంట్రెస్ట్లు అన్నీ కొట్టుకుపోయి, పాత నీళ్లు కొట్టుకుపోయి కొత్త నీళ్లు వచ్చినట్టుగా మనకు కొత్తవన్నీ వస్తాయి. ఇది వరకు లేవు, ఇప్పుడు కొత్త వచ్చి వాటికి టైం పడుతుంది, ఒకే రోజు వచ్చేసి. అలాగే మనస్సులో కూడా గురువుగారి ఆలోచనలు ప్రతిదీ నచ్చేసేది మనకేం. గురువుగారి ఆలోచనలు నచ్చింది అనుకోండి, మీకు మాట్లాడుతున్న నేను కూడా గురువుగారి పుస్తకాలు 1979 నుంచి చదువుతున్నాను, 79 కాకపోయినా అట్లీస్ట్ 80 నుంచి చదువుతున్నాను. ఆయన ఒకే ఒక వంటకంతో మీరు మీ భోజనాన్ని ముగించవచ్చు అని చెప్తారు. ఆయన అలా తిన్నట్టు పాలకూర లేకపోతే ఇంకా అలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు తినండి అన్నీ ఇస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి చేసామో తప్ప సిన్సియర్గా సంవత్సరాల తరబడి ఏం చేయలేదు నేను. అంటే సాధన చేసుకునేటప్పుడు ఏదో ఒకటి తింటాం అనేది ప్రాక్టీస్ అయితే చేస్తాం అంతే తప్ప. అలాగే అస్వాదు వ్రతం, ఉప్పు మానేసేయండి అన్నారు. ఉప్పు మానేసేది నవరాత్రులు సాధనలో చేస్తాం అంతేగాని ఇంక లైఫ్ లాంగ్ ఉప్పు మానేసి నిజంగా చేస్తున్నామండి. సో అక్కడ ఏమవుతుంది, గురువు గారు చెప్పినా కూడా దాంట్లో కొన్ని మనకు నచ్చినవి చేస్తాం, కొన్ని చెయ్యం, కొన్ని చేస్తున్నాం కొన్ని చేయట్లేదు. అంటే అతి ముఖ్యమైనవి ఏమి చేయమన్నారు, అట్లీస్ట్ ఎవరన్నా చేస్తే ఇక్కడ అతి ముఖ్యమైనవి ఉంటాయి, అతి ముఖ్యమైనవి ఉండవు కాదు. అవి ఎందుకు చెప్పారు, అవి వస్తా లేదా చూసుకోవాలి. గురువు గారు ఎందుకు అలా చెప్తారంటే వాగింద్రియము జననేంద్రియము ఈ రెండు కూడా ఈ కాలంలో చాలా పవర్ఫుల్గా మనిషిని పట్టి ఉంచుతాయి, కాబట్టి వాటికి బానిస అయిపోకుండా ఉండాలంటే వాటిని తన అధీనంలోకి తెచ్చుకోవాలంటే ముందర రుచిని తన అధీనంలోకి తెచ్చుకోవాలి. ఎవరైనా సరే రుచి దాన్ని మొట్టమొదటగా ఆయన ఆహారంతోనే పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నారు. కాబట్టి మన పోలరైజేషన్ అంటే ఇమోషనల్ నుంచి మెంటల్, మెంటల్ నుంచి కాజల్, అక్కడి నుంచి స్పిరిట్ వైపు పోలరైజ్ అవ్వాలంటే ఆహారాన్ని ఖచ్చితంగా మనం నియమాలు పాటించాలి. అది గురువుగారి చరిత్ర మనకు చెప్తోంది. అది ఆల్రెడీ వచ్చేసింది మాకు అంటే ఓకే, వచ్చేస్తే ఓకే, రాకపోతేనే మాదంతా. వచ్చేసిన వాళ్ళకి కాదు ఈ ధ్యానం, ఇవన్నీ రాని వాళ్ళ కోసమే, నేర్చుకుంటున్న వాళ్ళ కోసమే, మన కోసమే. ఎవరో వచ్చేసిన వాళ్ళు విని అబ్బో మాకు ఇవి వచ్చే చాలా సంతోషం. వచ్చిన వాళ్ళకి ఎప్పుడు రూల్స్ వచ్చిన నేర్చుకుంటున్న ఒకసారి సైకిల్ తొక్కడం వచ్చి కాబట్టి ఇంక నేను సైకిల్ తొక్కనంటే సైకిల్ ఎక్కి కూర్చుంటే ఏమవుతుంది, కింద పడిపోతాం. అలాగా యోగారూఢం అని ఒక మాట ఉంటుంది మనకు భగవద్గీతలో. యోగారూఢుడు అయినప్పటికీ కూడా వాడు ఇంకా అవి పాటిస్తూనే ఉండాలి. అహింస ఎప్పుడూ పాటించాల్సిందే, సత్యం ఎప్పుడూ పాటించాల్సిందే, అలాగే అపరిగ్రహం ఎప్పుడూ పాటించాల్సిందే, ఈశ్వర ప్రణిధానం ఎప్పుడూ పాటించాల్సిందే, ఎప్పుడూ శుచిగా ఉండాల్సిందే, ఎప్పుడూ సంతోషంగా ఉండాల్సిందే, ఎప్పుడూ స్వాధ్యాయం చేయాల్సిందే. ఇప్పుడు మృదువుగా చక్కగా సంతోషంగానే పలకరించాలి. అంటే తప్ప నాకు అన్ని వచ్చేసి నేను విశ్వం అంతా ఉన్న చైతన్యం నేనే అని నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇవన్నీ మనం మన శరీరాలన్నింటినీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఈ డిసిప్లిన్కి తగ్గట్టుగా మనం మళ్ళీ రీమోల్డ్ అవుతున్నాం అన్నమాట. అలాగే ఫోర్త్ ప్లేన్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్, అవి నాలుగు ప్లేన్స్. ఆ పైవన్నీ ఏమైతే స్పిరిచువల్ ఆత్మ, తర్వాత నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఆ పైవ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద వాటిని డామినేట్ చేయాలి. అంటే నిర్వాణ ప్లేన్ మన ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ వాటిని డామినేట్ చేయాలి. అలాగే పరానిర్వాణ డామినేట్ చేయాలి, మహాపరానిర్వాణ డామినేట్ చేయాలి. పైన ఉన్న మూడు, కింద ఉన్న నాలుగింటిని డామినేట్ చేయాలి. నాలుగు అనేది ఒక స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, మూడు ఒక ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ స్క్వేర్ని డామినేట్ చేయాలి. ట్రయాంగిల్ ఏముంటాయి? నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో ఉన్న చేతనత్వం ఏదైతే ఉందో అది మెంటల్, వైటల్, యాస్ట్రల్, ఫిజికల్, ఈ నాలుగిటిని డామినేట్ చేయాలి. అదే ఇంకో భాషలో చెప్పుకుంటే నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఈ మూడిటికే అకార, ఉకార, మకారాలు. మకారం నిర్వాణ, ఉకారం పరానిర్వాణ, అకారం మహాపరానిర్వాణ. అంటే ఓంకారంలో అకారం మహాపరానిర్వాణ, ఉకారం పరానిర్వాణ, మకారం నిర్వాణ. మనం ఒకసారి ఓంకారం అన్నప్పుడు ఆ ఓంకారం యొక్క శబ్ద వల్ల వచ్చిన వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మెంటల్ బాడీ మీద, అంటే మానసికం, అలాగే ప్రాణమయ కోశం మీద, అలాగే మన కోరికల శరీరం మీద, మన ఈథరిక్ బాడీ అంటే మన ఈ భౌతిక శరీరానికి అసలైన రూపం ఏదైతే ఉంది అది, అంటే ఈథరిక్ బాడీ మీద, ఈథరిక్ డబుల్, ఈథరిక్ అంటే ఈథరిక్ అంటే ఫిజికల్, దాని మీద, యాస్ట్రల్ మీద, వైటల్ మీద, మెంటల్ మీద, ఈ నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ. అదే గాయత్రి మంత్రాహుతులతో అయితే జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి భూలోకము, భూర్లోకము, సువర్లోకము, మహర్లోకం మీద ప్రభావితం చూపాలి. భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోకాలు అనే నాలుగిటి మీద ఓంకారాత్మకమైన, అంటే అకార, ఉకార, మకారాత్మకమైన నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ అనే మూడు కూడా అక్కడ నుంచి ఓంకారం ఉచ్చరించడం వల్ల అక్కడ నుంచి చేతనత్వము ఈ నాలుగిటి మీద వర్షించాలి. ఈ నాలుగిట్లోనూ మార్పు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే అది వస్తే ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు గదిలో లైట్ వేసాం అనుకోండి, ఎర్రటి లైట్ వేస్తే గది అంతా ఎర్రగా కనిపిస్తుంది, పచ్చటి లైట్ వేస్తే గది అంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగా ఓంకారాత్మకమైన తేజస్సు ఏదైతే ఉందో భగవంతుడి యొక్క వర్ణం ఏంటి? భగవంతుడి యొక్క వర్ణం ఓంకారాఖ్యం యోగి హృద్ధ్యానగమ్యం. ఓంకారాఖ్యం, ఆఖ్యం అంటే పేరుతో ఉంటాడనమాట, ఒక పేరు ఆయనకి భగవంతుడికి ఓంకారం. అదేంటంటే హిరణ్యవర్ణం. భగవంతుడి యొక్క ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు హిరణ్యవర్ణం వస్తుంది ఆటోమేటిక్. ఆ హిరణ్యవర్ణం మన ఈ నాలుగిటి మీద పడుతూ ఉండాలి, నాలుగిటి మీద పడుతూ వాటిని ప్యూరిఫై చేస్తూ ఉండాలి. అది ఆ భావంతో ఓంకారం అంటాం. అది ఒకటి. రెండోది, భగవంతుడు అంటే సత్యము, జ్ఞానము, అనంతము. కాబట్టి మనం ఓంకారం చేస్తున్నప్పుడు బంగారు రంగు కిరణాలు మన ఈ నాలుగు శరీరాల మీద, మెంటల్, వైటల్, యాస్ట్రల్, ఈథరిక్ బాడీస్ మీద పడుతూ ప్యూరిఫై చేస్తూ ఉన్నాయి, భగవత్ చేతనత్వంతో నింపేస్తున్నాయి. రెండోది ఏంటంటే సచ్చి ఆనందము అనే మూడు కలిసిన వెలుగు ఓంకారం ద్వారా ఈ నాలుగు శరీరాల మీద పడుతూ అనే భావనతోటి మనం ఓంకారం చేయాలి. చేస్తే అప్పుడే ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్, ఏమవుతుందంటే ఈ నాలుగు శరీరాల్లో, ఈథరిక్ డబుల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్, ఈ నాలుగిట్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఓంకారం ఉచ్చరించడం వల్ల ఆ నిర్వాణ పరానిర్వాణ మహాపరానిర్వాణ ప్లేన్స్ లో ఉన్న పదార్థం ఈ నాలుగిట్లోకి వచ్చి చేరుతుంది. మళ్ళీగా పాత వాటిని పాతగా ఉన్న ఇదివరకు ఉన్న పదార్థం, ఆ పదార్థం ఎలా తయారైంది? మన ఆలోచన వల్ల, మన కోరికల వల్ల, మన తినే తిండి వల్ల తయారైంది. అదంతా తీసేసి కొత్త పదార్థం వస్తుంది. అలాగే అదంతా కూడా అగ్ని ద్వారా వైటలైజ్ అవుతుంది, శక్తివంతం అవుతుంది. ఓంకారం ఉచ్చరించడం వల్ల ఒకటేం జరుగుతుంది, నాలుగు శరీరాల్లో మ్యాటర్ బయటికి పోతుంది. అలాగే ఓంకారం చేయడం వల్ల అట్ ది సేమ్ టైం అదంతా శక్తివంతం అవుతుంది. ఎందుకు? అగ్ని మన శరీరంలో ఉన్నది బేసిక్ గా అగ్నే. ఫైర్ ఈజ్ ద ఎస్సెన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిస్టమ్. ఫైర్ అనేది ఎంటైర్ సిస్టమ్ కి ఎస్సెన్స్. దాన్ని ఒక భాష ఇందాక ఆల్రెడీ మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం, చిత్. అదే చిత్ అంటే అది అగ్ని స్వరూపంగా ఉంటుంది. చిదగ్ని కొండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు చిదగ్నిలో పుడుతుంది. చిదగ్ని మనలో ఎక్కడ ఉంటుందంటే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తూ ఓంకారాన్ని బాగా ఇలాగ అర్థం చేసుకుంటూ ఓంకారం ఉచ్చరించడం వల్ల ఇవి జరుగుతున్నాయనే ఒక భావనాత్మకమైన ఉచ్చారణ, ఓంకార ఉచ్చారణ చేస్తూ ఉండటం వల్ల మనం మాస్టర్ దేన్ని కోరుకున్నారో ఆ అఖండమైన మౌనంలోకి ప్రవేశిస్తాం. అఖండమైన మౌనంలోకి ఎందుకు ప్రవేశించాలి? ఎందుకు ప్రవేశించాలంటే మనందరూ ఎదురుగుండా ఉన్నది అఖండమైన మౌనమే. ఆకాశం మనతో ఏమైనా మాట్లాడుతుందా? నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మీతో మాట్లాడింది. ఇప్పుడు ఆకాశంలోనే ఉన్నాం మనం. ఆకాశంలో ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆకాశంలో ఒక కుర్చీ వేసుకున్నాం, ఆకాశంలో ఒక ఫ్యాన్ బిగించాము, ఆకాశంలో ఒక ల్యాప్టాప్ పెట్టుకున్నాం. ఆకాశంలోనే ల్యాప్టాప్ పెట్టుకున్నాం, ఆకాశంలో మనం కూర్చున్నాం, ఆకాశంలో మాట్లాడుకుంటున్నాం. కానీ ఆకాశం ఏం మాట్లాడుతుంది మనకు? ఆకాశం ఏం మాట్లాడదు, ఎందుకంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆకాశం మాట్లాడాలంటే ఒక పరికరం ఉండాలి. పరికరం ఏంటి అంటే మనిషి శరీరమే. కాబట్టి మనిషి శరీరం ఎందుకు ఉంది అంటే ఆకాశం మాట్లాడుకోవడానికి. ఆకాశం అంటే ఎవరు? ఆకాశం శరీరం బ్రహ్మ. బ్రహ్మ యొక్క శరీరము ఆకాశము. అదేంటి బ్రహ్మ యొక్క శరీరం ఆకాశం? ఇదేంటి అంటే అంటే అది శాస్త్రం దర్శించిన వాళ్ళు చెప్పినవి. దాన్ని కాంట్రాడిక్ట్ చేయడానికి కాదంటానికి మనకేం లేదు, ఒప్పుకోవాలి. అది ప్రమాణపూర్వకంగా ఆ అనుభూతి ఉన్న వాళ్ళకి. సీతారాముడు మాస్టర్ని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎప్పుడు 98 97 ఆ ప్రాంతంలో అది. అప్పుడు స్వర్ణయోగ న్యూస్ లెటర్ అని వేస్తూ ఉండేవాడు. మాస్టరు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు ఫోన్ చేయాలా? అది కట్టసి ఫోన్ చేస్తే మీరు చెప్పకపోయినా నాకు తెలుసు అన్నారు. అంటే ఈ ఆకాశం ఎక్కడ లేదు? ఆకాశం ఎక్కడుందంటే ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, ఆకాశంలో మనం ఉన్నాం. కాబట్టి ఆకాశమే అంతటా ఉంటుంది. కాబట్టి ఆకాశం శరీరంగా ఉన్నవాడు కూడా ఈ విశ్వం అంతా ఉంటాడు. ఎక్కడ ఆకాశం లేదు? ఆకాశమే ఉన్నది, ఇంకేం లేదు. సాధన చేయగా చేయగా ఏమవుతుందంటే ఆకాశమే తన శరీరంగా మారిపోతాడు. అలాగా మాస్టరు ఆకాశమే ఆయన శరీరం. అందుకని విడిగా ఆయనకి చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. అదే సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత్వం. అంటే ఇక్కడ ఈ ఓంకారం ఉచ్చరించడం వల్ల అగ్ని మన శరీరాలన్నింటినీ శక్తివంతం చేస్తుంది. ఏ అగ్ని? చిదగ్ని. చిదగ్ని ఎక్కడ ఉంటుంది? ఉన్నదే అది, కానీ మనకు తెలియదు. చిదగ్ని ఉన్నది, చిదగ్ని పనిచేస్తుంది. ఎందుకు తెలియదు అంటే మనకు తెలియదు కాబట్టి, అంతే సింపుల్గా. మనకు హిరోషిమా నాగసాకిల మీద ఆటం బాంబు వేశారు, చాలా నష్టం జరిగింది, ఇప్పటికీ బాధపడుతున్నారు అంటే వేసి నాకు చూపించంటే చూపిస్తాడు ఎవడన్నా? అప్పుడు వేసిన వాళ్ళే చూడలేక చచ్చిపోయారు పాపం. కానీ ఇక్కడ అలాంటి బాధ ఉండదు. చిదగ్ని చూడొచ్చు. చిదగ్ని ఎలా ఉంటుంది? సాధన చేసి ధ్యానంలో తప్పకుండా చూడొచ్చు, పక్క వాళ్ళకు కూడా చూపించవచ్చు. మరి మాస్టారు శంబళలో శక్తిధారలు పట్టడం అనేది వీడియో తీసినప్పుడు అందరూ చూశారు. అలాగే ఖచ్చితంగా ఈ చిదగ్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుభూతి చెందగలరు, పక్క వాళ్ళకు కూడా అనుభూతిని ప్రసాదించగలరు. అలాంటి సంఘటన మాట మిర్రా చూపిస్తారు, అలాగే అరవిందులు చూపిస్తారు. ఒకసారి దానికి సంబంధించిన చదవండి, తెలుస్తుంది ఖచ్చితంగా ఒక బంగారు రంగు వర్షం పడినట్టుగా తెలుస్తుంది. ధ్యానంలో తెలియచ్చు. అలాగే ఎవరైతే తాను చిదగ్ని వర్షం అనుభవిస్తున్నాడు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా రెడీగా ఉంటే కనుక వాళ్ళు కూడా చూడగలరు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే దట్ ఫైర్, ఏదైతే చిద్ అగ్ని ఉందో అది మనలో ఈ బాడీస్ అన్నింటినీ ప్యూరిఫై చేస్తుంది, వైటలైజ్ చేస్తుంది, అంటే శక్తివంతం చేస్తుంది. ఇంకా ఈ మొత్తానికి ఒక ధర్మం ఉంది, కాని ధర్మాణి ప్రథమాన్యా సందేహనాథం మహిమానస్సజంతే ఎత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా అని పురుషసూక్తంలో ఉంటుంది. సృష్టి అంతా ఎలా చేశారంటే కొన్ని ధర్మాలను ఆధారంగా చేసుకుని చేశారు. ఏ ధర్మాల మీద సృష్టి ఆధారపడి నిర్మితమై ఉందో అలాంటి ధర్మాలకు అనుగుణంగా వ్యక్తిని నడిపిస్తుంది ఈ చిదగ్ని. వైటలైజ్ చేయటం, ప్యూరిఫై చేయటం, ప్లస్ ఈ ఓంకారం అంటం వల్ల జరుగుతున్న ఇవన్నీ. ఏ ధర్మం ప్రకారం సృష్టి ఎంత ఉందో అంటే సృష్టి ధర్మాలకి అనుగుణంగా మనం జీవించడము, అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం అనేది మనం మెల్లిగా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఓంకారం అంటం వల్ల ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా అందరికీ ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. మన నాలుగు శరీరాల్లో ఉన్న అక్కర్లేని మెటీరియల్ ఏదైతే ఉందో, కోర్స్ మెటీరియల్, అదంతా పోతుంది, ఫైన్ మెటీరియల్ వస్తుంది ఒకటి. రెండు, అదంతా కూడా ఈ ఓంకారం అంటం వల్ల చిదగ్ని ఏదైతే ఉందో అది మనలోకి ప్రవేశించి మొత్తాన్ని శక్తివంతం చేస్తుంది. కొంతవరకు శక్తిహీనుడు, ఇప్పుడు శక్తి కూడా వస్తుంది. తర్వాత జరిగేది ఏంటి, మనకు ఏ సృష్టి ధర్మాల ప్రకారం ఇదంతా నడుస్తుంది, ఆ సృష్టి ధర్మాలకు అనుగుణంగా మనం కూడా ఉంటాం, మన జీవితం కూడా ఉంటాం. నాటు కోసుకో, సృష్టి ధర్మం అది. సృష్టిలో నాటుకుంటే పంట వస్తుంది, కోసుకుంటాం. అదే రూపాయి నాటే అనుకోండి, రూపాయి అలాగే ఉంటుంది, కాగితం అయితే పాడైపోతుంది. అదే నాణ్యం అనుకోండి, అలా ఉండిపోతుంది. అది కాదు కదా నాటాల్సింది, బీజం నాటాలి. దానివల్ల మొలక వస్తుంది, గింజలు వస్తాయి, మళ్ళీ అవి ఒకటి నడితే 10 అవుతాయి, లేకపోతే 100 వస్తాయి. అలాగా ఏది నాటితే అది 100 అవుతుంది, ఏది నడితే 1000 అవుతుంది, అలాంటిది నాటడం అనేది సృష్టిలో ఉన్న ఒక ధర్మం. అది తెలుసుకోవాలి. నాటు కోసుకోవాలంటే గురువు గారు ఇచ్చిన ప్రిన్సిపుల్, సుగుణాలు ఏవైతే ఉన్నాయో, రాముడు చెప్పిన సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, శాంతి, కరుణ, సత్యం, సత్యసంధత, మనస్సును తన అధీనంలో ఉంచుకోవడం, ఇలాంటి 16 దివ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 దివ్య లక్షణాలు మనం ప్రాక్టీస్ చేయడం మన ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే మన పరిధిలోకి వచ్చిన వాళ్ళకి వాటి యొక్క రుచి తెలిసేటట్టుగా మన జీవిత విధానం ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇంత హాయిగా ఎలా ఉంటున్నారు, మేము కూడా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు దే ఆల్సో కాపీ దే ఎగ్జాంపుల్. అలాగా ఎగ్జాంపులరీగా ఉండడానికి మనం బాగా పనికొస్తాయి మనకి ఇవన్నీ, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఓంకారం అలా అనాలి. ఇంకా ఏం చేస్తాయి ఈ ఓంకారం అంటం వల్ల, మెల్లిమెల్లిగా ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలు జాగృతం అవుతాయి. ఒక్కొక్క చక్రాన్ని మనం జాగృతం చేయడం అలాంటి పని చేయకూడదు. మనం చేస్తున్న ఈ ధ్యానం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయి. ఇలా జరుగుతూ మెల్లిమెల్లిగా కారణ శరీరం అనేది డెవలప్ అవుతుంది. అంతకుముందున్న కారణ శరీరంలో కూడా పోతాయి అన్నమాట మెటీరియల్ పోయి, ఇప్పుడు మనం చేస్తున్న దానివల్ల కొత్త కారణ శరీరం మనకు తయారవుతుంది. కొత్త కారణ శరీరం తయారు ఏమవుతుంది, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. అదేంటంటే ఒక దీక్ష తీసుకున్నప్పుడు కారణ శరీరం కూడా పగిలిపోతుంది. జస్ట్ లైక్ ఒక కోడిగుడ్డు ఉందనుకోండి, కోడిగుడ్డు పిల్ల తయారైన తర్వాత ఏం చేస్తుంది, పిల్ల ముక్కుతోటి ఆ గుడ్డు చుట్టూ ఉన్న పెంకుని పగలగొట్టి బయటకు వస్తుంది పిల్ల. కోడి గుడ్డు కాస్త పగిలిపోతుంది, దాంట్లో నుంచి పిల్ల బయటకు వస్తుంది. అలాగా సాధన చేయగా అవుతుందంటే ఒకనొక స్టేజ్లో ఈ కారణ శరీరం కూడా పగలగొట్టబడి దాంట్లోంచి పర్ఫెక్ట్ బాడీగా వ్యక్తి బయటకు వస్తాడు. అది ధ్యానం చేసుకోవడం వల్ల మనం సాధించాల్సిన ఒక గోల్ అంతే. అదే గోల్ కాదు, అది ఒకటి. ఎప్పుడైతే కారణ శరీరం కూడా పోయిందో అంటే వాడికి ఇంకా పుట్టడానికి కారణాలు అంటూ ఉండవు. అవసరం కొద్దీ పుడుతూ ఉంటాడు. పలానా దేశంలో వెళ్ళి పుట్టు అని గురువు గారు ఆర్డర్ చేశారు అనుకోండి, అక్కడికి వెళ్ళి పలానా వాళ్ళ ఇంట్లో పుట్టుకుంటే అక్కడ పుడతాడు. అలా కాదురా బాబు, నువ్వు కొంతకాలం శరీరం తీసుకోక అక్కడ ఉండి మా పనులను చేసి పెట్టు సూక్ష్మలోకాల్లో, అక్కడే పుడతాడు ఆ పనులు చేస్తాడు. ఇలాగా గురువు ఆదేశం ప్రకారం కారణ శరీరం కూడా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోయి శరీరాలన్నిటి దాటి ఒక రకంగా చెప్పాలంటే జీవన్ముక్తుడు అన్నమాట. ఆ స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది ధ్యానం. అంటే ఈ ధ్యానం ద్వారా మనం సాక్షాత్తు నేను భగవంతుణ్ణి అనే అనుభవంలో జీవించవచ్చు. అది ధ్యానం. నేను సత్, నేను చిత్, నేను ఆనందం. సత్ అనే దానికి అర్థం ఏంటంటే సత్యం వ్రతం బృహత్ అంటారు అరవిందులు. వేదంలో చెప్పింది సత్యం అంటే ఏంటంటే వ్రతం అంటే అక్కడ సత్యం అనేది ఒక ఎక్స్ప్రెషన్ కాకుండా ఎప్పుడు అలా ఉంటుంది అన్నమాట. ఎక్స్ప్రెస్ అవ్వటం కాకుండా అంటే అర్థం ఏంటి, సత్యం సత్యం వద అనే ఒక సూత్రం ఉంది. సత్యం వద అంటే సత్యాన్ని పలుకు, సత్యం పలికితేనే అది. అలా కాకుండా ఋతము అని ఒకటి ఉంటుంది, అదేంటంటే సృష్టిలో ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋతము అంటాం. ఋతము అంటే దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దాన్ని చూసి మనం మాట్లాడటమే. సృష్టిలో గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుల వారు దర్శించారు, ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉంది, ఆయన దర్శించారు. అలాగే సృష్టిలో కూడా ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలను దర్శించడం అనేది దృష్టిలో చేస్తూ ఉంటారు. మనం దర్శించకపోయినా కూడా అక్కడే ఉంటాయి, వ్యక్తం కాకుండా అలా ఉంటాయి. సత్యం వృతం ఎప్పుడు ఉండేది, సత్యం అంటే ఎప్పుడు ఉండేది, ఎలా ఉంటుంది, వృతంగా ఉంటుంది. అది బృహత్ అంటే అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి సత్ చిత్ ఆనందము అనే స్థాయిలో వ్యక్తి నేను అని ఒకళ్ళు అన్నారనుకోండి, ఆయనకి ఏముంటుంది, ఆయన వృతం అంటే ఆయనలో సమస్త సృష్టి ధర్మాలు ఆయనలో ఉంటాయి. గురువుగారు అన్నారు నేను సచ్చిదానందుణ్ణి అని క్లియర్గా. ప్రజ్ఞావతార కథ అమృతం అని పుస్తకం మనకు తెలుగులో ఉంది చూడండి, దాంట్లో నేను సచ్చిదానందుణ్ణి, సత్ అంటే సత్యం వృతం బృహత్ అంతటా ఉన్నవాడిని వ్రతస్వరూపుడుగా సమస్త సృష్టి ధర్మాలన్నింటినీ కలిపి వేదము అంటారు. అంటే వేదస్వరూపుడు సత్యం అంటే ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ఉండేవాడు వేదస్వరూపుడు, అంతటా వ్యాపించిన వాడు, అది సత్యం అంటే అది నేను అని గురువుగారు చెప్పారు. రెండవది చిత్. ఇప్పుడు చెప్పుకున్నాం మనం అగ్ని చిదగ్ని, చిదగ్ని నుంచి అమ్మవారు వస్తుంది మనలో. ఆ చిదగ్ని రావటానికే ఈ మెడిటేషన్. తర్వాత ఆనందం. ఆ ఆనందం అనేది ఒక్కసారి కనుక ఒక్క క్షణమాత్రమైనా మనం ఆనందాన్ని అనుభవిస్తే ఇంకెప్పటికీ తిరుగులేని ప్రయాణం అనమాట. ఇంక పైకే తప్ప వెనక్కి రావు, మెటీరియల్ సైడ్ రావు. ఆ ఆనందం ఉంది, ఇవన్నీ కూడా వేస్ట్. మనం చూసే ఆనందాలు ఏవి దాంతో సెకండ్లో కోటి వంతు అనేది ఏదైనా లెక్క పెట్టగలిగితే ఎంత ఉంటుందో, అలాగా మనం ఆనందం ఏదైతే ఉందో అది దానితో పోలిస్తే 100 కోట్ల వంతు అంతే. ఇది ఇది దాన్ని పోల్చడానికే లేదు. అలాంటి ఆనంద స్థితి మనకు ఈ ఓంకారం ఉచ్చరించడం వల్ల వస్తుంది. అలాంటి ఓంకారాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ఏం చేశారు, 21 సార్లు ఓంకారం అనండి, సమర్థ సత్పురు స్పర్శని అనుభవించండి. స్పర్శ ఏం చేస్తుందంటే మనలో అనుభూతులు వచ్చేటట్టు చేస్తుంది. ఇదివరకు చెప్పుకున్నాం అనుకుంటాం, డాల్ఫిన్స్ అమెరికాలో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే పిల్లల్ని తల్లుల దగ్గర నుంచి దూరంగా తీసేశారు. తీసేసిన తర్వాత ఒక బ్యాచ్కేమో తల్లులతో ఉండేటట్టు, ఒక బ్యాచ్కి తల్లులతో లేకుండా వాళ్ళు భలే చేస్తారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే టచ్, పిల్లలకి తల్లి టచ్ లేని వాళ్ళు ఒకలాగా పెరిగారు, పిల్లలకి తల్లి టచ్ ఉన్నవాళ్ళు ఒకలాగా పెరిగారు. ఆ తర్వాత ఆ కొన్ని వారాలు చూసిన తర్వాత టచ్ లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ తల్లులు టచ్ వచ్చేట్టు చేస్తే వాళ్ళలో ఉన్న మార్పుని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. అబ్బా టచ్లో ఎంత ప్రభావం ఉంటుందో అని. అంతవరకు ఉన్న వాళ్ళ డల్నెస్ అంతా పోయి వాళ్ళలో హుషారు వచ్చింది. ఒక రకమైన దిగులు అనే స్థితిలో ఉంటారు పిల్లలు వాళ్ళ తల్లిని కనుక స్పర్శ దొరక్కపోతే. తల్లి స్పర్శ ఖచ్చితంగా పిల్లలకు తెలుస్తుంది, ఎందుకంటే లోపల 9 నెలల పాటు పొట్టలో ఉంటుంది కదా, ఈజీగా గుర్తుపడుతుంది. బయట వాళ్ళు ఎంత గొప్పగా ప్రేమగా ఆదరంగా పాలు ఇవ్వటం మిగతా పనులన్నీ చేసి పెట్టినా కూడా అమ్మ, ఆ అమ్మ యొక్క స్పర్శ ఉంది సార్, క్వైట్ డిఫరెంట్. అది ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలకి మాటలు రావు లేకపోతే ఇది ఎక్స్ప్రెషన్ ఉండదు ఇలా అనుకోకూడదు. దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీ. చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళకి కూడా జనరల్ గా 3 నుంచి 5 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ పూర్వజన్మలు గుర్తుంటాయి అని చెప్తుంది శాస్త్రం. అందుకని వాళ్ళు ఎక్స్ప్రెస్ అయితే చేయరు కానీ అన్ని తెలిసిపోతుంటారు. ఈ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎక్స్పెరిమెంట్ లో చెప్పింది ఏంటంటే తల్లి స్పర్శ ఉన్న పిల్లలు బాగా పెరుగుతారు, లేని వాళ్ళ జీవితం పాపం కష్టం అని చెప్తారు. అంటే స్పర్శ యొక్క గొప్పతనం, అమ్మ స్పర్శ పిల్లవాడిని ఎలాగ పెంచితే మరి గురువు స్పర్శ ఒక వ్యక్తిని ఎలా తీర్చిదిద్దుతుంది తెలుసుకోవాలి మనం. స్పర్శ అంటే నిజంగా వచ్చి ఇలా ముట్టుకోవడం కాదు, అది గుర్తు పెట్టుకోండి. రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనకు నచ్చని వాళ్ళు ఎవరన్నా మనకేసి చూస్తే వెంటనే తెలిసిపోతుంది మనకు. ఎస్పెషల్ లేడీస్ చాలా మంది గమనిస్తుంటారు, వాళ్ళకేసి ఎవరన్నా వంకర చూపు చూస్తే వెంటనే తెలిసిపోతుంది వాళ్ళకి ఎవడు చూసాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు అన్ని అర్థమైపోతుంది వాళ్ళకి. ఎందుకని చెప్పుకుంటున్నాం అంటే ఆ స్పర్శ అనేది కళ్ళ ద్వారా కూడా మన చర్మాన్ని తాకుతుంది, మనను తాకుతుంది, మన చర్మాన్ని కాదు మనను తాకుతుంది. ఆ కళ్ళ ద్వారా స్పర్శ ఏదైతే ఉందో అది మనను తాకుతుంది. స్పర్శ కళ్ళ ద్వారా తాకుతుంది అంటే ఖచ్చితంగా తాకుతుంది. చేతి ద్వారా అలా ముట్టుకున్నాం అనుకోండి ఎలాగా తెలుస్తుంది. ఇవన్నీ గురువు మనకు స్పర్శ దీక్ష, ముట్టుకోవడం వల్ల ఇవ్వచ్చు దీక్ష, కళ్ళల్లో చూడటం వల్ల దీక్ష ఇవ్వచ్చు. స్పర్శ దీక్ష అంటే హస్తమస్తకం, తల మీద ఒక చెయ్యిను హృదయం మీద ఒక చెయ్యి వేసి ఇలాగ దీక్ష ఇస్తారు కొందరు. కొందరు అసలు ఏమి ఇవ్వరు, ఊరికే మాట చెప్తారు. అంటే ఆ వాళ్ళ మాటే మన చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మనకు అది స్పర్శలాగా పనిచేస్తుంది. కొందరు ఏం చేస్తారంటే మాట మాట్లాడరు, ముట్టుకోరు ముట్టుకోరు, ఊరికే అలా మనకే చూస్తూ కూర్చుంటారు అంతే. రమణ మహర్షి గారు చూసినట్టు అలా చూడటంతోనే మనలో ఆయన ఏమీ ఇవ్వదలుచుకున్నారు, అదంతా ఆయన కళ్ళ ద్వారా మన కళ్ళలోంచి మనలోకి పోతుంది. ఇది కొంచెం మీనరాశికి సంబంధించిన దీక్ష అనమాట. మీనరాశిలో చేపలు ఉంటాయి, చేపలు ఏం చేస్తాయంటే గుడ్లని ఇలా చూస్తూ ఉంటాయి అంతే, ఏం చెయ్యవు, మెల్లిగా గుడ్లు పొదగబడతాయి. అలాగే తాబేలు ఉంటుంది, తాబేలు ఇక్కడ ఉంటుంది, తాబేలు పిల్ల దూరంగా ఉంటుంది, ఆ తాబేలు పిల్లని తాబేలు అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే చాలు, అది మెల్లిగా పెద్దదైపోతుంది. ఇవన్నీ కళ్ళ ద్వారా శక్తిని ప్రసరించడము, కళ్ళ ద్వారా దీక్షని ఇవ్వటము, కళ్ళ ద్వారా స్పర్శని అనుగ్రహించడం అనే వాటికి గుర్తు అనమాట మీనరాశి సింబల్. ఇలాగా మనం ఓంకారం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో ఓంకారం చేయటం వల్ల 21 సార్లు మనం ఎక్కడెక్కడ చేయమన్నారో, మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాథు, విశుద్ధి, ఆజ్ఞ 6, మళ్ళీ కిందకి 6, 12, మళ్ళీ 6, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, ఇలాగ మొత్తం 21. 3 6 18, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, మళ్ళీ కింద నుంచి పైకి మనస్సు, బుద్ధి, అహంకారం, ఇలాగ 21. మొత్తం 21 చేస్తే ఈ ఓంకారాన్ని ఇప్పుడు చెప్పుకున్న భావనతో చేస్తే స్పర్శ వస్తుంది. భగవత్ స్పర్శ రావటం, దాని ద్వారా మాస్టర్ చెప్పదలుచుకుంది ఏంటి, ఓంకారానికి ఓంకారానికి మధ్యలో ఉన్న గ్యాప్, లేకపోతే ఓంకారం ఎక్కడ లేవుతోంది దాన్ని గమనించండి అన్నప్పుడు మనం మెల్లిగా ఇది ప్రాక్టీస్ చేసుకుంటుంటే అఖండ మౌనంలోకి ప్రవేశిస్తాం. ఆ అఖండ మౌనంలోనే మనం ఈ ఉన్న చేతనత్వం అంతా ఒక్కటే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ మౌనంలోకి వెళ్లకుండా ఎన్ని జపాలు చేసినా ఏమి అర్థం కాదు, ఎంతసేపు జపం చేసినా అర్థం కాదు. చేతనత్వం ఒకటే, ఈ ఉన్నదంతా ఒకటే, అది నేనే అనే జ్ఞానం మనకు ఎప్పుడొస్తుందంటే ఆ అఖండ మౌనంలోకి వెళ్ళాలి. అఖండ మౌనంలోకి వెళ్ళటం అనేది ఎప్పుడొస్తుందో అప్పుడే మనకు మనలో చిరగ్ని పని చేస్తుంటుంది. చిక్చిక్తి చేతనారూప జడచిక్తి జడాత్మిక, అమ్మవారి నామాల్లో లలితా సహస్రనామాల్లో ఒక నామం ఏంటి, చిత్తశక్తి చిక్చిక్తి చేతనారూప, చేతన రూపంగా అమ్మవారు చిక్చిక్తి, చిత్తు ప్లస్ శక్తి, చిక్చిక్తి సంధి అలా కలుస్తుంది అనమాట, చిక్చిక్తి అంటాం. చిక్చిక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక, జడల్లో ఉన్నది జడ జడశక్తి ఎలా ఉంటుంది, జడంగా ఉంటుంది, జడంలో జడశక్తిగా, చేతనంలో చిత్ శక్తిగా ఉంటుంది ఎవరు, అమ్మవారు. కాబట్టి అక్కడ ఉంది శక్తి, ఇక్కడ ఉంది శక్తి, అంటే కదలకుండా ఉన్న వాటిల్లో ఉంది శక్తి, కదులుతున్న వాటిలో ఉంది. కదులుతున్న వాటిలో చేతనత్వంగా ఉంది, కదలిన వాటిలో జడత్వంగా ఉంది. రెండు ఉన్నాయి, రెండు అమ్మవారే. అంటే ఈ రాయి కదలట్లేదు, అప్పుడు ఎలా ఉంది అమ్మవారు? అక్కడ జడాత్మిక జడ శక్తిగా ఉంది. శక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక జడశక్తిగా ఉంది. అక్కడ మన జడశక్తి గురించి మనం పట్టు ఆలోచించగల, ఎందుకంటే చేతన శక్తి గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ధ్యానం చేసి తెలిస్తే కదా మిగతాది. ఆ రకంగా మౌనం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ విశ్వం అంతా ఒకే చేతనత్వం ఉందో ఆ ఒక చేతనత్వం నేనే అనే జ్ఞానం ఇస్తుంది. ధ్యానం ఏ ధ్యానం ఇస్తుంది? మౌన ధ్యానం ఇస్తుంది. ఆ మౌనంలోకి ప్రవేశింపచేసే ధ్యానం ఇస్తుంది. కాబట్టి ఏ ధ్యానం పడితే అది చేసి మేము మౌనంలోకి వెళ్దామంటే కుదరదు. అది గురువు ఇచ్చే, గురువు ఇస్తేనే వెళ్ళగలం మళ్ళీ. అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏ మెడిటేషన్ మెడిటేషన్ సెలెక్ట్ చేసేసుకొని నేను మౌనంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంతో ఎక్స్పెరిమెంట్, ఆయన ఆల్రెడీ ఒక సైంటిస్ట్ కాబట్టి సైంటిస్ట్ లాగా ప్రస్తుతం ఉన్న సాధనా విధానాలన్నీ చూసి ఈ ప్రస్తుత కాలంలో ఏది తొందరగా, ఏది సేఫ్గా, ఏది సులువుగా గురు స్పర్శన అందిస్తుంది అని చేసి మనకు అందించారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని చక్కగా మనందరం కూడా గురుస్పర్శని ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం అనుభవిస్తూ, ఇది ఎంత ఎందుకు అంటే యాక్టివ్ సర్వీస్. ఈ యాక్టివ్ సర్వీస్లో దీన్ని వాడుకోవాలి. గురువు పని చేయడానికి ఇదంతా ఇచ్చారు తప్ప, ఇదంతా ఏదో సరదాగా బాగుంది చేసుకున్నాం ఇంకా ఎవరికి చెప్పకుండా మన దగ్గర ఉంచుకున్నాం అంటే కుదరదు. ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉండాలి, ఆయన పనులు చెప్పినవి చేస్తూ ఉండాలి, ధ్యానము చేస్తాం, జపము చేయాలి. మరి బాబా ఇవన్నీ చేయాలంటే అన్నీ చేయాల్సిందే, ఏవి చేయకుండా మారకూడదు. ఎందుకు అంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి, అందుకని చెయ్యాలి. మరి ఇవన్నీ చేస్తేనే ఉద్ధరించబడతాం, లేకపోతే ఉద్ధరించబడమా అంటే, శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మం ఆయనే చెప్తున్నాడు ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనే ఎవరికైనా ఆలోచన ఉంటే, వాళ్ళు వాళ్ళని ఉద్ధరించుకోవడానికి స్వార్థంతో అయినా సరే మనం సమర్థ దగ్గర స్పర్శ ధ్యానం చెయ్యాలి, అనుగ్రహమాల మంత్ర జపం చెయ్యాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రామకృష్ణ గురుదేవులు మెచ్చుకునే విధంగా మనందరం తయారవ్వాలి అని ఆశిస్తూ, తప్పకుండా అవుతారని ఆకాంక్షిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిషాకు బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.